Step into modern luxury at Langham in Grandview. Your boutique, studio plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your studio plus suite today at livepreferred.com.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం April 16, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Alage Lalu garu sadhyamainanta varaku gaddi tinnaru ani cheppi ayanni jail venakki tosaru. Ante rajakeeya chadrangamlo ee kshanani em jarugutundo manaku teliyadu ani cheppadaniki ivi maroka machchu tunakalu. Mottaniki ee samasaram jatiya paranga రాజకీయ పరంగా చూసుకుంటే ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాలు పెద్ద పెద్ద మార్పులు అన్నీ మనకి కనిపించాయి. మరి 2018లో ఏమి సర్ప్రైజెస్ దాగున్నాయో వేచి చూద్దాం. ఏమంటారు
మీరు? వింటున్నారు ఆర్జే అశ్విని గారి సరదాగా కాసేపు కార్యక్రమం January 2, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హాయ్, నా పేరు కేపీ కనక ప్రసాద్. ప్రతి గురువారం రాత్రి 8:30 ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో ది టికెటాక్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక సినిమాల విషయానికి వస్తే 2017లో అతి పెద్ద బ్లాక్ బస్టర్, అందరినీ చాలా ఆతృతగా ఎదురు చూసే పరిస్థితి క్రియేట్, బాహుబలి 2 రిలీజ్ అవ్వడం, రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయటం, అన్ని భాషలతో సంబంధం లేకుండా దాదాపుగా దేశం మొత్తం, అలాగే కాస్తో ఇండియన్ సినిమా మీద ఆసక్తి ఉన్న ప్రతి వాడు, ప్రపంచం మొత్తం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఒక ప్రశ్నను పట్టుకుని ఆ సినిమాని ఖచ్చితంగా సూపర్ హిట్ చేశారు. అదొక్కటే ఫ్యాక్టర్ అనం కానీ ఖచ్చితంగా అందులో రకరకాల స్టోరీ కాన్సెప్ట్ కానీ, విజువలైజింగ్ కానీ, లేకపోతే రాజమౌళి గారి టేకింగ్ కానీ, అన్నీ కలిపి మొత్తానికి 2017 బాలీవుడ్ని తలదన్నే లెవెల్లో.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమం యాచే భార్గవితో. అవసరం ఏమిటి అన్నది అడగరు, అర్హత ఉంటే చాలు, తేలిగ్గా అప్పు తీసుకోవచ్చు. అప్పు తీసుకోకూడదు కదా. కానీ నేను మాట్లాడేది లోన్స్ గురించి అండి. దాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకోవచ్చు. ఏంటిది సడన్ గా ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? వ్యక్తిగత రుణాల గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అండి. సులభంగా లభించే ఈ రుణం గురించి చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. వాస్తవాలు తెలుసుకుంటేనే ఈ రుణం నుంచి పూర్తి ప్రయోజనం ఎలా పొందాలో అర్థమవుతుంది. ఆరోగ్యం అత్యవసరం. ఇంట్లో మార్పులు, చేర్పులు, విహారయాత్ర, ఇంట్లో ఏదైనా శుభకార్యం, ఇలా అవసరం ఏదైనా సరే సులభంగా రుణం పొందాలంటే ఉన్న ఏకైక మార్గం వ్యక్తిగత రుణం. ఎలాంటి హామీలు అవసరం లేదు. వెంటనే డబ్బు కావాలనుకున్నప్పుడు ఈ అప్పుతో ఎంతో అనుకూలం. అయితే ఈ రుణం కోసం దరఖాస్తు చేసేవారికి దీనిపై కొన్ని అపోహలు ఉండటం సహజమే. వీటిని నివృత్తి చేసుకోకుండా కొన్నిసార్లు రుణగ్రహీతలు అధిక వడ్డీ రుణాలను తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుంటే ఈసారి రుణం తీసుకునేటప్పుడు ఏ ఇబ్బంది ఎదురవదు. అపోహ ఏంటంటే అప్పు ఇచ్చేందుకు చాలా సమయం పడుతుంది అని. చాలా మంది అనుకునేది ఏమిటంటే ఇతర అప్పులతో పోలిస్తే వ్యక్తిగత రుణం తీసుకునేందుకు చాలా టైం పడుతుంది, పైగా దరఖాస్తు పరిశీలన, దాన్ని అంగీకరించడం అంత సుదీర్ఘ ప్రక్రియ అనుకుంటారు. కానీ వాస్తవం వేరు. ప్రస్తుతం వ్యక్తిగత రుణాలు అత్యంత వేగంగా దొరుకుతున్న వాటిలో ఒకటి. తక్కువ డాక్యుమెంటేషన్ పని ఉంటుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు బ్యాంకులు ముందే రుణాన్ని మంజూరు చేసి అవసరం ఉన్నప్పుడు తీసుకోండి అని చెబుతున్నాయి. ఇలాంటప్పుడు కేవలం ఒక్క రోజులోనే మీరు రుణం పొందే అవకాశం ఉంటుంది. గృహ వాహన రుణంతో పోలిస్తే వ్యక్తిగత రుణానికి అతి తక్కువగా పత్రాలు ఉంటాయి, సులభంగా ఎలాంటి హామీ లేకుండా రుణం ఇవ్వడంతో ఆ హామీలకు సంబంధించిన కాగితం పని అంతా తప్పుతుంది. తర్వాత చాలా మంది వ్యక్తిగత రుణం తీసుకోవాలని అనుకున్నా అధిక వడ్డీ ఉంటుందన్న భయంతో వీడి జోలికి వెళ్ళడానికి ఇష్టపడరు. వడ్డీ రేట్లు అడ్డగోలుగా ఉంటాయని భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం వీటిపై దాదాపు 10.99% వడ్డీ ఉంటుంది. ఇతర హామీ లేని రుణాలతో అంటే క్రెడిట్ కార్డుపై తీసుకునే రుణానికి 18-48% వరకు వడ్డీ విధిస్తున్న నేపథ్యంలో ఈ అప్పుపై తక్కువ వడ్డీ ఉందని అనుకోవచ్చు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగత రుణాలకు వడ్డీ రేట్ని నిర్ణయించేటప్పుడు రుణగ్రహీత క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర, తిరిగి చెల్లించే సామర్థ్యం, ఆదాయంతో పాటు మీరు పనిచేస్తున్న ఉద్యోగ సంస్థ కూడా ఇక్కడ ప్రధానంగా చూస్తారు. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే వడ్డీ విషయంలో బేరవాడేందుకు అవకాశం ఉంటుంది. చాలా మంది రుణగ్రహీతలు వ్యక్తిగత రుణం కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసేందుకు ఇష్టపడరు. బ్యాంకుల శాఖలకు వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసేందుకు చూస్తూ ఉంటారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తే చాలా సమయం తీసుకుంటుందని, దరఖాస్తును వేగంగా పరిశీలించరు అని అనుకుంటారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఒక్కో బ్యాంకు శాఖకు వెళ్ళి ఎక్కడ రుణం ఇస్తారని తెలుసుకోవడం, అక్కడ దరఖాస్తు చేయడం లాంటివన్నీ చాలా సమయం తీసుకునే ప్రక్రియ, పైగా ఇబ్బంది కూడా. ఆన్లైన్ లో దరఖాస్తు చేయడం వల్ల మీ పని సులభంగా అవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే సమయంలో వేర్వేరు బ్యాంకులు ఎంత వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయి, పరిశీలన, ఇతర రుసుములు ఎలా ఉంటాయి అనేది కూడా తెలుసుకోవచ్చు. తర్వాత బ్యాంకు శాఖలకు వెళ్ళి రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు అప్పు కోసం మీరు వెంట పడుతున్నారని భావించి మీ క్రెడిట్ నివేదికలో ఆ సమాచారాన్ని పొందుపరుస్తాయి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదు. మీరు అన్ని బ్యాంక్స్ ని పోల్చి చూసుకుని దరఖాస్తు చేసుకున్నప్పుడే మీరు రుణం కోసం అడిగిన విషయం తెలుస్తుంది. అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు కూడా చాలా మంది వ్యక్తిగత రుణం తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించరు. దీనికి కారణం వారికి క్రెడిట్ స్కోర్ సరిగా లేకపోవడమే. ఈ కారణం వల్ల దరఖాస్తులు తిరస్కరిస్తారు అని వారి నమ్మకం. వాస్తవానికి వ్యక్తిగత రుణం పొందేందుకు క్రెడిట్ స్కోర్ ఒక ప్రధానమైన అంశమే. మీ దరఖాస్తును పరిశీలించే ముందు రుణ సంస్థలు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటాయి. అయితే క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా రుణ దరఖాస్తును తిరస్కరిస్తారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నప్పుడు మీరు కాస్త నమ్మదగిన రుణగ్రహీత కాదు అని బ్యాంకులు భావించినప్పటికీ సాధారణంగా విధించే వడ్డీ కన్నా అధిక వడ్డీకి రుణం ఇచ్చేందుకు ముందుకు రావచ్చు. అధిక ఆదాయం ఉండి వాయిదాలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోతే భావించినప్పుడు కూడా బ్యాంకులు తక్కువ క్రెడిట్ స్కోర్ విషయాన్ని పట్టించుకో. గృహ వాహన రుణాలతో పోలిస్తే వ్యక్తిగత రుణాల వ్యవధి చాలా తక్కువే. ఇవి గరిష్టంగా 5 ఏళ్ల వ్యవధికి లభిస్తాయి. వ్యవధి తక్కువగా ఉన్న నేపథ్యంలో వీటిని ముందే పూర్తిగా చెల్లించలేమని భావిస్తూ ఉంటారు. ఇందులో ముందస్తు చెల్లింపునకి అవకాశం ఇవ్వరు అనుకుంటారు. కొన్ని నిబంధనలకు లోబడి ముందుగానే రుణం మొత్తం తీర్చేందుకు ఇవి అవకాశం కల్పిస్తాయి. అయితే దీనికి కొన్ని రుసుములు విధించే అవకాశం ఉంది. రుణం తీసుకునేటప్పుడు ఈ నిబంధన ఒకసారి చూసుకుంటే చాలు. వడ్డీ రేట్లు 10.99% నుంచి 24% మధ్యలో ఉన్నప్పటికీ అత్యవసరంగా డబ్బు కావాలి అనుకున్నప్పుడు ఈ రుణం తీసుకుని తర్వాత వీలుని బట్టి ముందుగానే చెల్లించేలా చూసుకోవచ్చు. ఇప్పటికీ ఏమైనా ఇతర అప్పులు ఉన్న వారికి వ్యక్తిగత రుణాలు పొందేందుకు అర్హత ఉండదు అనుకుంటారు. సాధారణంగా కొత్తగా రుణం తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇంతకు ముందు ఉన్న రుణాల్ని తీర్చేయాలి అనుకోవడం మంచిదే. కానీ గతంలో ఉన్న రుణాల వల్ల కొత్తగా రుణం తీసుకోలేము అనుకోవడం మాత్రం సరికాదు. అత్యవసరాలు రుణం పొందేందుకు వ్యక్తిగత రుణం ఒక మార్గం. కాబట్టి ఈ రుణం తీసుకోవాలని భావించినప్పుడు ఇతర రుణాలు ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ మీకు ఇప్పటికే అప్పులు ఉన్నాయా అనేది కాకుండా మీరు తిరిగి చెల్లించగలరా అనేదే ప్రాథమిక ప్రామాణికం. మీరు దరఖాస్తును పరిశీలించేటప్పుడు కూడా మీ మొత్తం ఆదాయంలో నుంచి మీరు ఎంత మేరకు ఈఎంఐలు చెల్లిస్తున్నారనేది ఇక్కడ గమనిస్తారు. వ్యక్తిగత రుణాలను తీసుకోవాలి అనుకున్నప్పుడు కేవలం బ్యాంకుల్ని మాత్రమే సంప్రదించాలా? ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఈ అవసరం లేదండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక బ్యాంకింగ్ ఏతర రుణ సంస్థలు అంటే SBFC ఇలాంటి వాటికి కూడా వ్యక్తిగత రుణాలను ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. తర్వాత కొన్నిసార్లు బ్యాంకుల నిబంధనల వల్ల కొంతమందికి వ్యక్తిగత రుణం అందకపోవచ్చు. ఇలాంటప్పుడు ఈ NBFC లాంటి వాటిని సంప్రదించవచ్చు. కాబట్టి ఈసారి మీకు వ్యక్తిగత రుణం కావాల్సి వచ్చినప్పుడు బ్యాంకులతో పాటు అవసరమైతే బ్యాంకింగ్ ఇతర సంస్థల్ని కూడా పరిశీలించండి. అత్యవసరాల్లో ఒక మార్గంగానే వ్యక్తిగత రుణాలని పరిశీలించాలి. ఇస్తున్నారు కదా అని తీసుకునే అప్పులు విలో కూరుకోవడం సరికాదు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టే నేనేదో తీసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇష్టం వచ్చినట్టు తీసేసుకుని తర్వాత ఇబ్బంది పడడం నాకు నచ్చని విషయం. కాకపోతే అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయండి. మనం ఎంత కాదనుకున్నా దాన్ని ఎవరు తప్పించలేరు కాబట్టి ఆ టైంలో ఏం చేయాలో పాలుపోదు. ఒక్కొక్కసారి పానిక్ అయిపోతూ ఉంటాం మనం. సో ఆ టైంలో ఇలాంటివి కాస్త అక్కడికి వస్తాయనే ఉద్దేశంతో నేను ఇది మీకు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు ప్రేమర్ మీతో కార్యక్రమంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ది టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్, మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీరామ.
హాయ్, మన మైండ్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు ఈ
గోపీనాథ్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయస్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో, మీ అజయ్ భారతీతో. అవసరం ఆవిష్కరణకు మూలం, ప్రశ్న అన్వేషణకు బీజం, ఆ రెండింటి సమన్వయం ఎన్నెన్నో పరికరాలను పరిష్కారాలను కనుక్కోవడానికి కారణం. చెట్టు కింద కూర్చున్న అబ్బాయి ముందు ఆపిల్ పండు రాలినప్పుడు ఆకలి మాత్రమే గుర్తొచ్చుంటే ఆ పండు ఆహారం అయ్యేది, కానీ ఆ చిన్నారి మనసులో ప్రశ్న తలెత్తింది, ఆపిల్ ఇప్పుడు భూమి మీదే ఎందుకు పడుతుంది అని. న్యూటన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఆవిష్కరించడానికి ఆ సంఘటన ఒక ఉత్ప్రేరకమైంది. సృజన, ప్రశ్న, అన్వేషణ కొత్త ఆవిష్కరణలకు వెలుగు. ఆ వెలుగుతోనే మానవాళి ముందడుగు. ఈ ప్రపంచంలో ప్రకృతి అనుకుని జీవజాలము తప్ప ప్రతి ఒక్కటి మానవ సృష్టి. తన పనులు వేగంగా నాణ్యంగా జరగటానికి, తాను మరింత సౌఖ్యంగా భద్రంగా బ్రతకటానికి మనిషి తొలి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నాల ఫలితమే ఇంత వస్తు సామాగ్రి, ఇంత అభివృద్ధి, ఇన్ని పరికరాలు, ఇన్ని కళలు, ఇన్ని సూత్రాలు, శాస్త్రాలు. ఇది ఒక నిరంతర సాధన, నిత్య నూతన శోధన. ఇంకా ఇంకా కొత్త కొత్తవి కనుక్కోవటమే మనిషికి తీయని ఆకాంక్ష. ఆ దారిలో ప్రయాణించడంలోనే తనకు తృప్తి, సంతృప్తి. రాయిని రాయి తాగితే నిప్పు పుట్టింది, కర్రతో రాపాడినప్పుడు అగ్గిరజుతుంది, అడవిలో దావానం వ్యాపించింది, చీకటి రాత్రుల్లో మంట కాంతి కాగడ, శీతల రాత్రుల్లో నిప్పు వెత్తని పహార, పచ్చిగా తినటం కన్నా నిప్పులో కాల్చి తిన్న మాంసం మహారుచికరం. ఎన్నెన్ని ఉపయోగాలు నిప్పుతో, ఎన్నెన్ని మార్పులో నిప్పుతో. అందుకే మనిషి కనుక్కున్న తొలి మహావిష్కరణల్లో నిప్పు ఒకటి అయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ అన్వేషణ, ఆవిష్కరణల పర్వం కొనసాగుతూనే ఉంది. సూత్రబద్ధంగా నడుస్తున్న కాలంలోని కార్యకారణ సంబంధాన్ని కనిపెట్టగలగడమే మనిషి పొందిన మహాజ్ఞానం. దాని ఆధారంగా చేపట్టే అన్వేషణ, ఆచరణే దేన్ని హఠాత్తుగా ఆవిష్కరించలేదు. ఎందుకంటే సృజన, ఆవిష్కరణ అనేవి మహత్తులు కావు, ఒకదాన్ని ఆధారంగా చేసుకుని మరొకటి ముందుకు వస్తుంది. అది పూర్తిగా భౌతిక పరమైన అంశం. అందుకనే ఏ వైజ్ఞానిక ఆవిష్కర్త అయినా ప్రాథమికంగా భౌతికవాదిగా ఉంటాడు. భౌతికవాది కానివాడు ఏ అభౌతిక రూపంలోనూ కొత్త ఆవిష్కరణ చేయలేడు. అందుకనే పిల్లల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంచడం చాలా అవసరం. ఎక్కడ శాస్త్రీయ దృక్పథం వర్ధిల్లుతుందో అక్కడ కొత్త ఆవిష్కరణలు వెలువెత్తాయి. తనకు తెలియని శక్తులేవో తనని నడిపిస్తున్నాయి అని భావించినప్పుడు మనిషి నిమిత్తమాత్రుడు. ప్రకృతి సూత్రాలను అర్థం చేసుకుని దాన్ని విజ్ఞాన శాస్త్రంగా మార్చుకున్నప్పుడు మనిషి మహాశక్తివంతుడు. అలాంటి శక్తివంతులే సృజనశీలురు, అన్వేషకులు, సాహసికులు, మహావిష్కర్తలు. ఆవిష్కరణ అంటే పెద్ద పరికరమో అద్భుతమో కానక్కర్లేదు. చాలాసార్లు చిన్ని చిన్ని ఆలోచనలు, ఆచరణలే పెద్ద మార్పులకు దారితీస్తాయి. మానవాళి సాధించిన అన్ని ఆవిష్కరణల కన్నా ఆహారాన్ని వండుకు తినటం అనేది మహా గొప్ప ఆవిష్కరణ అన్నాడు ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్. నిజం కదా, ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఏ స్థాయిలో ఉన్న మనిషి అయినా వండుకుని తింటాడు. మనిషికి తప్ప మరి ఏ జీవికి ఇన్ని రుచులు తెలియవు. వండుకోవటం అనే ప్రక్రియ ద్వారా మనిషి సాధించిన ప్రత్యేకత ఇది. ఇప్పుడు మన జీవితంలో సర్వసాధారణమైన ఉప్పు, నిప్పు వంటివి మానవాళి మహాప్రస్థానంలో మహాద్భుతాలను సాధించిన ఆవిష్కరణలు. చక్రాన్ని కనిపెట్టాక వేగం పెరిగింది, మానవ శ్రమ తగ్గింది, తక్కువ సమయంలో ఎక్కువ పనులు జరగటం సాధ్యమైంది. ఇలాంటివి కనిపెట్టిన వాళ్ళంతా గొప్పగా చదువుకున్నవారు కాదు, చాలా సాదాసీదా మనుషులు. తమ పనిలో వచ్చే సమస్యలనే తామే పరిష్కరించుకునే క్రమంలో వారు అద్భుతాలను సృష్టించారు. జంతు చర్మాలతో చెప్పులు కుట్టిన వాళ్ళు, దంతాలతో వస్తువులు తయారు చేసిన వాళ్ళు, బట్టలను తెల్లగా ఉతకటానికి రసాయన ప్రయోగం చేసిన వాళ్ళు, బట్ట నేసిన వాళ్ళు, కుండ చేసిన వాళ్ళు, పంటలు పండించిన వ్యవసాయదారులు, ఇలా ఎవరైతే వృత్తిదారులో వారే మన తొట్ట తొలి శాస్త్రజ్ఞులు. ఆదిమ మానవ సమాజాన్ని నాగరిక సమాజంగా మార్చింది, అభివృద్ధి చేసింది వారే. అందుకనే శ్రమజీవులు ఎప్పుడూ సైన్స్ కు దగ్గరగా ఉంటారు, సమాజాన్ని ముందుకు నడిపించడంలో కీలకంగా ఉంటారు. మానవాళి ఆనందంగా, ఆహ్లాదంగా గడపటానికి కళలు ఎంతో అవసరం. ఆట, పాట, కథ, నృత్యం, నాటకం, చిత్రం ఇత్యాదివన్నీ శ్రమజీవుల ఆవిష్కరణలే. ఆదిమానవుల కాలంలోనే గుహల గోడలపై గీసిన బొమ్మలు మనిషి కళాత్మక దృష్టికి సృష్టికి నిదర్శనం. గుంపులుగా జీవించిన మనుషులు ఆదమరిచి వేసిన గెంతులు, ఆనందంలో చిన్న ఆలాపనలు తరువాతి కాలంలో ఆటపాటలకు దాది తాళాలు. ప్రారంభంలో ఏ ఆటైనా, ఏ పాటైనా, ఏ ప్రదర్శనైనా వాటి ఆది అంతిమ లక్ష్యం అందరూ ఆనందంగా గడపటమే. సామూహిక జీవనంలోని పరమార్థం అది. సమాజం మీద కొందరి ఆధిపత్యం పెరిగిన క్రమంలో ఈ ఆటపాటలపైన, అన్ని కళలపైన నియంత్రణ, దాపరికం పెరిగాయి. ఆధిపత్య శక్తుల భావాలను ప్రచారం చేసే, సుస్థిరం చేసే సాధనాలుగా కళలు మారాయి. ఇప్పుడు మార్కెట్ శక్తుల చేతిలోకి మారాయి. ఈ దశలో ప్రజా కళలను, మార్కెట్ కళలను గుర్తించడం కూడా కష్టమే. సృజనాత్మకత ఏదైనా సాధారణ ప్రజల ఆనందానికి, అభివృద్ధికి దోహదపడాలి అనే సూత్రానికి కట్టుబడి ఉండాలి. అలాంటి వివేచనతో చూసినప్పుడు ఏది ప్రజా ప్రయోజనకరమో, ఏది ప్రజా వ్యతిరేకమో కనిపెట్టవచ్చు. వస్తుపరంగా చూసినప్పుడు రోజు అనేక పరికరాలు కొత్తగా అందుబాటులోకి వస్తూ ఉంటాయి. వీటిలో అత్యధికం గొప్ప సైంటిస్టులు, గొప్ప వైజ్ఞానిక సంస్థలు ఆవిష్కరించినవి కావు, మామూలు మనుషులు రూపొందించినవే. కొబ్బరి చెట్లు, తాడి చెట్లు ఎక్కడం చాలా కష్టంతో కూడిన పని, పట్టు తప్పితే చాలా ప్రమాదకరం కూడా. అలాంటి పనిని సులభతరం చేసింది కేరళలోని ఓ సామాన్యుడు. యంత్రశక్తి ఆధారంగా చెట్టును ఎక్కే పరికరాన్ని అతడు కనుగొన్నాడు. అది ఎన్నో ప్రమాదాలను నివారించిన ఆవిష్కరణ. తెలుగు రాష్ట్రాల్లో రాత్రివేళ పొలాలకు నీరు పెట్టే క్రమంలో ఎంతో మంది రైతులు పాముకాటకు గురవడం మనకు తెలుసు. రైతు ఇంటి నుంచే మోటార్ వేసే ఆపే పరికరాన్ని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ విద్యార్థి రూపొందించాడు. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీయగలిగితే రైతులకు ఎంతో ఉపయోగం. వాటర్ ట్యాంకు నిండాక దానికి అదే మోటార్ ఆగిపోవటం, అలారం రావటం వంటి పరికరాలు చిన్నవే, కానీ అవి కలిగించే సదుపాయం, ప్రయోజనం చాలా ఎక్కువ. ఆవిరి ఒత్తిడితో పంటను వేగంగా మాడిపోకుండా చేసుకోవచ్చు అని కుక్కర్ నిరూపించింది. అది అందుబాటులోకి వచ్చాక చాలా వంటింటి కష్టాలు తీరిపోయాయి. నాన్ స్టిక్ ప్యాన్లు, మిక్సీలు, గ్రైండర్లు వంటివి మన రోజువారీ పనుల్ని ఎంతో సులభతరం చేశాయి. అంతరిక్షంలో నివాసం ఏర్పరచగలిగే పెద్ద వ్యయభరిత ఆవిష్కరణ కన్నా ఇలాంటి చిన్న చిన్న చేయూతలు మానవాళికి ఎంతో మేలును చేకూర్చి పెడతాయి. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ ఇది ఇంతే అని నిర్ధారించి ఊరుకోదు. ఈ పరిస్థితుల్లో, ఈ పద్ధతుల్లో దీని ఫలితం ఇలా ఉంది అని చెబుతుంది. కార్యకారణ సంబంధాన్ని ఎప్పుడూ విస్మరించదు. కొనసాగింపు ప్రయోగాలు, పరిశీలనలు మరింత విస్తృతంగా, విరివిగా జరపడానికి అవకాశం ఇస్తుంది. ఎవరన్నా ఎక్కడన్నా దానిపై ప్రయోగం, చర్చ మళ్ళీ మళ్ళీ చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, కొత్త నిర్ధారణలో పెట్టుకోవచ్చు, అభివృద్ధి చేయొచ్చు. విజ్ఞాన ఆవిష్కరణల పరంపరలో ఇది సహజంగా సాగుతూ వచ్చిన ప్రక్రియ. కానీ ఆవిష్కరణ కూడా ఇప్పుడు వాణిజ్య ప్రయోజనంగా మారింది. పేటెంట్లు, హక్కులు బట్టి వచ్చాయి. దీనివల్ల ఒక ప్రయోగ అభివృద్ధి ఒక సంస్థకే పరిమితం అవుతుంది. విశాల వైజ్ఞానిక ప్రపంచం దానిపై విస్తారంగా ఆలోచించే అవకాశం పోతుంది. ప్రతి ఆవిష్కరణలోనూ అంతకు ముందు తరం శాస్త్రవేత్తల, ఆవిష్కర్తల కృషి ముడిపడి ఉంటుంది. కాబట్టి అది ఏ ఒక్కరి గుత్త సొత్తుగానో దాచిపెట్టడం నైతికంగా సరైంది కాదనే అభిప్రాయం ఉంది. ఏ ఆవిష్కరణ వ్యాపారం కారాదు అనే వాదన ఉంది. ఐటీ రంగంలో అలాంటి అభిప్రాయం ఉన్నవారు తమ ఆవిష్కరణలను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఆ విధంగా వ్యాపార సంస్థలు విజ్ఞానంపై గుత్తాధిపత్యం సాధించకుండా సవాల్ విసురుతున్నారు. విజ్ఞాన ప్రగతికి మరొక అడ్డంకి మత మౌఢ్యం. మతం వ్యక్తిగత నమ్మకంగా ఉన్నంత వరకు ఏ సమస్య లేదు. ఆచరణాత్మక జీవనం మత నమ్మకాల్లోని సత్యాసత్యాలను, సాధ్యాసాధ్యాలను సులభంగానే పోల్చుకోగలుగుతుంది. ఆచరణాత్మకంగా సైన్స్ దే పైచేయి అవుతుంది. కానీ మతం నియంత్రిస్తే, ఆదేశించే స్థానంలో ఉంటే వైజ్ఞానిక ప్రతికూలు పడుతుంది. చదువుల్లో అలాంటి చాలా స్థాన చొరబాటు చేటుబాటు మంచిది కాదు. విజ్ఞానదాయకంగా ఎదిగిన సమాజాలే కొత్త ఆవిష్కరణలకు ఆహ్వానం పలుకుతాయి, అవకాశం కలిగిస్తాయి. పరిశుభ్రమైన తాగునీరు లేక ఏటా ప్రపంచవ్యాప్తంగా 600,000 మంది మృత్యువాత పడుతున్నారు. 10,00,000 మంది కలుషిత నీటి కారణంగా రోగాల బారిన పడుతున్నారు. వారికి మంచినీరు అందివ్వగలిగే పరిష్కారం ఒక గొప్ప ఆవిష్కరణ. సాగునీరు సవ్యంగా అందక పంటలు వట్టిపోయి మన దేశంలో లక్షలాది మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు. వర్షపు నీటిని కట్టడి చేసి పొలాలకు మళ్లించగలగటం పరిష్కారం. తక్కువ నీటి వినియోగంతో పంటలను పండించడం అవసరమైన ఒక ఆవిష్కరణ. రైతులకు గిట్టుబాటు ధర రప్పించగలిగే మార్కెట్ సూత్రం గొప్ప సహాయం. ప్రమాదవశాత్తు మూత వేయని బోరుబావుల్లో పిల్లల మరణాలని నివారించగలిగే ఉపాయం గొప్ప మేలు చేసే ఆలోచన. నవీన ఆవిష్కర్తలకు ఇవన్నీ సవాళ్లే, ప్రయోగాలకు కార్యక్షేత్రాలే. ఆలోచిస్తే పరిష్కారం దొరకకుండా పోదు, అన్వేషిస్తే ఆవిష్కరణ జరగకుండా ఉండదు. మనం అంతరిక్షం అంచుల్ని తాకి ఉండొచ్చు, భూగర్భపు లోతుల్లో ఖనిజాలను అన్వేషించవచ్చు, మహాసముద్రాల అఘాతాల్లోంచి చమురు నిక్షేపాల్ని సేకరిస్తూ ఉండొచ్చు. ఇంకా చాలా సమస్యలు, చాలా చిన్న చిన్న సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆకలి, అవిద్య, అనారోగ్యం, అపారిశుద్ధ్యం, అజ్ఞానం, అనాథత్వం, అసమానత వంటి తరతరాల నాటి అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఆవిష్కరణలు, కొత్త ఆలోచనలు వీటిని పారద్రోలటానికి దోహదపడాలి. మన విజ్ఞానం అణ్వస్త్రాల తయారీ కన్నా కూడా అన్నవస్త్రాల సృష్టికి ఉపయోగపడాలి. నికోలస్ టెస్లా ఏసీ కరెంటుకు కాగడా పట్టి ప్రపంచానికి వెలుగును పంచినట్టు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిల్ని కనుక్కొని అకాల మరణాలకు అడ్డుకట్ట వేసినట్టు, ప్రజలకు పనికొచ్చే పరికరాలు, ఉపకరణాలు మరిన్ని ఆవిష్కృతం కావాలని ఆశిద్దాం. మీ ఇంట్లోనే, మీ చుట్టుపక్కల్లోనూ రేపటిని ఆవిష్కరించే భావి సైంటిస్టులు ఉండొచ్చు. పరిశీలించండి, గుర్తించండి, ప్రోత్సహించండి. April 15-21 వరకు యునెస్కో ప్రపంచ సృజనాత్మక నవీనావిష్కరణల వారోత్సవం జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజా ప్రయోజనకర ఆవిష్కరణలు వెల్లువెత్తాలనేది ఈ ఉత్సవం లక్ష్యం. ఈ వారోత్సవాల ఆఖరి రోజు April 21 ప్రపంచ సృజనాత్మక నవీనావిష్కరణల రోజుగా ప్రకటించింది. ప్రపంచ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లకు సమాధానంగా ఆవిష్కరణలు రావాలి అనేది యునెస్కో ఆకాంక్ష. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతి యువకులు, వివిధ జీవన స్థితిగతుల్లోంచి వచ్చిన విద్యార్థులు ఈ పనికి పూనుకోవాలి. సృజన, ఆలోచన అందరి సొత్తు. సవాళ్లను, సమస్యలను నేరుగా ఎదుర్కొన్నవారు వాటిని సమర్థవంతంగా అవగాహన చేసుకోగలుగుతారు, లోతుపాతులు క్షుణ్ణంగా గ్రహించగలుగుతారు. వేల సంవత్సరాల చరిత్రలో చాలా ఆవిష్కరణ జరిగాయి కదా, ఇందులో మానవాళి గమనాన్ని మలుపు తిప్పిన ఆవిష్కరణలు ఏమిటి అంటే, ఇన్నేళ్లలో 40 సంఘటనల్ని పేర్కొంటారు. ఆ అద్భుతాలు, అవి అమల్లోకి వచ్చిన సంవత్సరాల వివరాలు తెలుసుకుంటే అవునా అనిపిస్తుంది. మొదటిది నిప్పు, 400,000 ఏళ్ల క్రితం కనుగొనబడింది. తర్వాత భాష, ఒక లాంగ్వేజ్, 100,000 ఏళ్ల క్రితం. వస్తు మారకం, 17,000 ఏళ్ల క్రితం. వ్యవసాయం, 15,000 ఏళ్ల క్రితం. ఓడ, 4,000 ఏళ్ల క్రితం. చక్రం, 3,400 ఏళ్ల క్రితం. డబ్బు, ఇనుము, 3,000 ఏళ్ల క్రితం. రాత అంటే లిపి, 2,900 ఏళ్ల క్రితం. న్యాయ వ్యవస్థ, 1780. అక్షరమాల, 1050. ఉక్కు వినియోగం, 650. జలశక్తి, 200. కాగితం, 105. టైప్ రైటరు, 1040. మైక్రోస్కోప్, 1608. టైప్ రైటర్, 1040. విద్యుత్, 1600. టెలిస్కోప్, 1608. ఇంజిన్, 1712. విద్యుత్ బల్బు, 1800. టెలిగ్రాఫ్, 1809. విద్యుత్ అయస్కాంతం, 1825. పెట్రోలియం, 1859. టెలిఫోన్, 1860. వాక్యూమ్ ట్యూబ్, 1883. సెమీ కండక్టర్లేమో, 1896. పెన్సిలిన్, 1896. రేడియో, 1897. ఎలక్ట్రాన్ కూడా అదే సంవత్సరం. క్వాంటమ్ ఫిజిక్స్, 1900. విమానం, 1903. టెలివిజన్, 1926. ట్రాన్సిస్టర్, 1947. డిఎన్ఏ, 1953. సమగ్ర విద్యుత్ వలయం, 1959. ఇంటర్నెట్, 1969. మైక్రోప్రాసెసర్లు, 1971. మొబైల్ ఫోన్, 1973. స్మార్ట్ ఫోన్, 2007. క్వాంటమ్ కంప్యూటర్, 2011. ఇవండి ఒక 40 అద్భుత ఆవిష్కరణలు అన్నమాట ఈ ఇన్నేళ్లలో. అండ్ ప్రియమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మడిసి అన్నా కాసింత కళాకోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికను. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను
సిద్ధమైన మరి.
అందరికీ నమస్కారం, నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింటలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
Voice of India, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamid Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు భార్గవితో. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లో 4 వరుస విజయాలతో ప్రపంచ నంబర్ 1 గా నిలిచింది సింగపూర్ జట్టు. ఫెంగ్ సైన్వేన్, ఇహాన్ జో ఈ బృందంలో పేరొందిన క్రీడాకారిణులు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆ జట్టును ఓడించి భారత్ తరఫున తొలి బంగారు పతకాన్ని నమోదు చేసిన మనికా బాత్రా. మనికా బాత్రా ఢిల్లీలోని నరైనా విహార్ ప్రాంతంలో 15 జూన్ 1995 జన్మించింది. తన అక్క ఆంచల్ అన్న సాహిల్ ఇద్దరు కూడా టేబుల్ టెన్నిస్ క్రీడాకారులే. అక్క ఆంచల్ ఆట తీరుకు ప్రభావితురాలైన మనిక 4 ఏళ్ల వయసులోనే టేబుల్ టెన్నిస్ క్రీడలోకి అడుగుపెట్టింది. 5 ఏళ్ల వయసులోనే అక్క వద్ద ఎన్నో మెళకువల్ని నేర్చుకున్న తను రాష్ట్ర స్థాయి అండర్ 8 టోర్నమెంట్ లో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ తర్వాత ప్రముఖ కోచ్ సందీప్ గుప్తా వద్ద శిక్షణ తీసుకోవాలని నిర్ణయించుకుంది బాత్రా. చదువుతో పాటు క్రీడల్లో శిక్షణ తీసుకునే వీలుండడంతో సందీప్ నిర్వహిస్తున్న న్యూఢిల్లీలోని హన్స్రాజ్ మోడల్ స్కూల్ కి షిఫ్ట్ అయింది. అప్పటి నుంచి సందీప్ గుప్తా వద్ద టేబుల్ టెన్నిస్ లో ఎన్నో మెళకువలు నేర్చుకుంటూ ముందుకు సాగింది. 15 ఏళ్ల వయసులో తనకు మోడలింగ్ అవకాశాలు కూడా వచ్చాయి. టేబుల్ టెన్నిస్ పై తనకున్న ఇష్టంతో మోడలింగ్ అవకాశాలు వదులుకుంది. స్వీడన్ కి చెందిన పీటర్స్ జాక్సన్ టేబుల్ టెన్నిస్ అకాడమీ తమ సంస్థలో చేరేందుకు ఆహ్వానంతో పాటు బాత్రాకు స్కాలర్షిప్ ని కూడా ప్రకటించింది. అయితే భారత్ క్రీడాకారిణిగా ఎదగాలి అనే లక్ష్యంతో తను ఆ ఆహ్వానాన్ని కూడా తిరస్కరించింది. ఆ తర్వాత జీసస్ అండ్ మేరీ కాలేజ్ లో ప్లస్ వన్ లో చేరిన ఏడాదిలోపే టేబుల్ టెన్నిస్ శిక్షణ కోసం తన చదువు మానుకుంది. బాత్రా రోజు మొత్తంలో ఎక్కువ సమయం టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ లోనే గడిపేది. అలా తొలిసారిగా 2011 చిలీ ఓపెన్ U21 విభాగంలో పాల్గొని వెండి పతకాన్ని సొంతం చేసుకుంది బాత్రా. ఆ తర్వాత 2014 గ్లాస్గోవ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలతో పాటు అదే సంవత్సరం జరిగిన ఏషియన్ గేమ్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకుంది. 2015 జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో ఉమెన్స్ టీమ్ ఈవెంట్ ఉమెన్స్ డబుల్స్ లో వెండి పతకంతో పాటు ఉమెన్స్ సింగిల్స్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 2016 జరిగిన సౌత్ ఏషియా గేమ్స్ లో ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్, ఉమెన్స్ టీమ్ ఈవెంట్స్ లో పాల్గొని బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది బాత్రా. ఈ విజయం తనకు క్రీడాకారిణిగా మంచి గుర్తింపు అందించింది. అయితే ఉమెన్స్ సింగిల్స్ ఈవెంట్ లో మౌమా దాస్ తో ఓడిపోవడం ద్వారా మరో బంగారు పతకాన్ని గెలుచుకోలేకపోయింది. 2016 జరిగిన దక్షిణ ఆసియా గ్రూప్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ లో విజయం సాధించడం ద్వారా అదే సంవత్సరంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఆడేందుకు అర్హతను సంపాదించుకుంది. అయితే పోలాండ్ కు చెందిన కతజీనా చేతిలో ఓడిపోవడం ద్వారా అప్పటి కామన్వెల్త్ గేమ్స్ నుంచి తను వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వైఫల్యం తనను ఎంతగానో బాధించింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ లో తను ఖచ్చితంగా విజేతగా నిలవాలి అని అప్పుడే నిర్ణయించుకుంది బాత్రా. ఆ దిశగా కఠినమైన శిక్షణనే మొదలుపెట్టింది. కోచ్ సందీప్ గుప్తా వద్ద తన శిక్షణ కొనసాగించింది. 17 సందీప్ శిక్షణలో ఆరితేరిన బాత్రా ఇటీవలే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ మహిళా జట్టుకు టీమ్ కు నేతృత్వం వహించడంతో పాటు ఈ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తనకు అంత తేలిగ్గా ఏం లభించలేదు. సింగపూర్ ఉమెన్స్ టేబుల్ టెన్నిస్ లో 4 ఒలింపిక్స్ లో విజేతగా నిలిచిన ఫెంగ్ టైన్ వెయిన్ తో తను తడపడాల్సి వచ్చింది. అంటే బాత్రా ఎంతటి ప్రతిభ కనబరిచిందో అర్థం చేసుకోవచ్చు. 3-0 తేడాతో టైన్ వెయిన్ బృందాన్ని ఓడించి కామన్వెల్త్ పోటీల్లో భారత్ కు తొలి బంగారు పతకాన్ని అందించింది బాత్రా. తర్వాత ఇంకా మరిన్ని విషయాలు చెప్తాను. ప్రస్తుతానికైతే మరొక చిన్న విరామం తీసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
భీంప్లాస్ రాగంలో స్వరపరిచిన ఈ పాటని పాడుకోని వాళ్ళు, కంఠోపాఠం రాని వాళ్ళు ఆ రోజుల్లో దాదాపుగా అరిదనే చెప్పాలి. ఘంటసాల పాడిన ఈ పాటను తెరపై అక్కినేని నాగేశ్వరరావు అభినయించగా మరో సన్నివేశంలో సావిత్రికి పి లీల ఇదే వరుసలో పాడారు. ఆనాటి సినీ గీతాలలో సంగీత సాహిత్యాలు పవిత్ర పూజా కుసుమాల వలె ఎంతగా గుబాళించి ప్రకాశించేవో చెప్పడానికి ఈ పాటే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఓవైపు కవితా సుగంధాలు విరజిమ్ముతూ మరోవైపు కథాపరంగా పాడే పాత్రల వ్యక్తిత్వాలు సన్నివేశానుగుణమైన రసపోషణ కూడా ప్రతిఫలింపచేసేవి. సముద్రాల జూనియర్ను ఈ పాట గేయ రచయితగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది. ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు 1 స్వరపరిచారు.
మకరందం అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం. పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం, పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం, కొడిలో కెలి మోహన రాగం, కొడిలో కెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పడిలేచే కడలి తరంగం పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం పడిలేచే కడలి తరంగం వడిలో జడిసిన సారంగం సుడిగాలిలో
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భాగవితో. 1992లో భాగ్యనగర్ నుంచి కొంతమంది అయోధ్యకు కరసేవకు వెళ్ళొచ్చారు. రాను పోను ఖర్చులు పోగా వారి వద్ద ఇంకా కొంత సొమ్ము మిగిలింది. ఆ కొంత ధనంతో ఏం చేయాలి అని వారు బాగా ఆలోచించి తల్లిదండ్రులు లేని అనాథ బాలికల సహాయార్థం వినియోగించాలని నిర్ణయించారు. అలా ఏర్పడిందే వైదేహి ఆశ్రమం. వైదేహి అంటే అయోనిజ అయిన సీతామాత. వైదేహి ఆశ్రమం 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల్లోపు నిరాశ్రిత బాలికలకు ఆశ్రయం కల్పిస్తుంది. వైదేహి ఆశ్రమం 3 పిల్లలతో తాత్కాలిక అద్దె గృహంలో 1993లో ప్రారంభమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వైదేహి సేవా సమితి అనే పేరు మీద 1997లో సేవా భారతి అనుబంధ సంస్థగా రిజిస్టర్ అయింది. ప్రారంభంలో ఆశ్రమ శ్రేయోభిలాషులు తమ గృహంలో వంట ప్రారంభించే ముందు ఒక పిడికెడు బియ్యం ఒక గోనె సంచిలో వేసి ఉంచేవారు. వారం తర్వాత ఆ బియ్యాన్ని ఆశ్రమ అవసరాలకు పంపించేవారు. అదే తర్వాత అన్నపూర్ణ పథకంగా రూపుదిద్దుకుంది. క్రమంగా సందర్శకుల సంఖ్య పెరిగి శ్రేయోభిలాషులు పెరిగారు. తద్వారా రకరకాలుగా సంస్థకు సహాయం అందటం ప్రారంభమైంది. ఆశ్రమానికి మధ్యతరగతి మహిళా మణుల ప్రోత్సాహం మరువలేనిది. నిరాశ్రిత బాలికలకు విద్యతో పాటు సంస్కారం దేశభక్తి క్రమశిక్షణలతో వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నది వైదేహి ఆశ్రమం. 3 బాలికలతో కిరాయి ఆవాసంలో ప్రారంభమైన వైదేహి ఆశ్రమంలో కొంతకాలం తర్వాత ఆ బాలికల సంఖ్య 36కి చేరింది. ఆశ్రమ ఆవాసం సరిపోని పరిస్థితి. ఆ స్థితిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలైన దేశ్ముఖ్ విద్వాన్ రెడ్డి ప్రయత్నించి భాగ్యనగరంలోని సైదాబాద్ సరస్వతి నగరంలో 1730 చదరపు మీటర్ల స్థలాన్ని కొన్నారు. ప్రస్తుతం వైదేహి ఆశ్రమం 14,200 చదరపు అడుగుల నిర్మాణం కలిగిన 3 అంతస్తుల భవనంలో తన కార్యకలాపాలని నిర్వహిస్తోంది. గ్రంథాలయం వంటశాల భోజనశాల సందర్శకుల గది వంటి సౌకర్యాలతో విశాలమైన ఆవరణలో నడుస్తోంది. బాలికల్ని చేర్చుకునే ముందే వారికి పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన వారిని చేర్చుకుంటుంది ఆశ్రమం. ప్రస్తుతం ఆశ్రమంలో 1వ తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు చదువుతున్న 91 మంది బాలికలు ఉన్నారు. వైదేహి సేవా సమితి ఇప్పటి వరకు వైదేహి ఆశ్రమంలో పెరిగి పెద్దయిన విద్య పూర్తయిన 36 మంది యువతులకు వివాహం జరిపించింది. ఆర్ఎస్ఎస్ఆర్ సంచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఆశ్రమాన్ని సందర్శించి బాలికల్ని ఆశీర్వదించారు. ఆశ్రమాన్ని సందర్శించిన ప్రముఖుల్లో శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు, శ్రీ చిన్నజీయర్ స్వామి వారు, మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ, శ్రీమతి సోమయాజల సుశీల, శ్రీమతి పూనం మాలకొండయ్య, మాతా నిర్మలానంద భారతి, సిబిఐ పూర్వ జేడి లక్ష్మీనారాయణ, జస్టిస్ నూతి రామ్మోహన్ రావు, జస్టిస్ సివిఎన్ శాస్త్రి మరెంతో మంది ఉన్నారు. వైదేహి సేవా సమితి విడివిడిగా ప్రత్యేక నిర్వహణ కమిటీస్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులోది వైదేహి ఆశ్రమం అంటే నిరాశ్రిత బాలికల వసతి గృహం, రెండోది వైదేహి కిశోరి వికాస్ యోజన ఆర్థికంగా వెనుకబడిన బస్తీ బాలికల వికాసం కోసం, తర్వాత వైదేహి మహిళా వికాస సమితి,
నిరాశ్రిత లేక ఆదరణ కోల్పోయిన మహిళల అభివృద్ధి కోసం అన్నమాట. తర్వాత వైదేహి సంచార వైద్యశాల, బస్తీల్లో పేదవారికి వైద్య సహాయం కోసం సమాజ సహాయ సహకారాలతో నిరాటంకంగా రజతోత్సవ ఉత్సవాల్ని జరుపుకోబోతున్నది వైదేహి సేవా సమితి. ప్రస్తుతం వైదేహి సేవా సమితి అధ్యక్షులుగా సుందర్ రెడ్డి, కార్యదర్శిగా కొండూరు బాలకృష్ణయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారన్నమాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్య చదవాలి అనే అభిలాష ఉన్న వారికి అత్యంత ఆసక్తికరం నీట్. విద్యార్థుల దృష్టి ప్రధానంగా ఈ పరీక్ష సన్నద్ధతపైనే. దాంతోపాటు సీట్ల లభ్యతపై వారికి వారి తల్లిదండ్రులకు సందేహాలు సహజం. నేషనల్ పూల్లోకి తెలుగు రాష్ట్రాలు చేరిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య, ఫీజు ఎంతెంత అనే అంశాలపై వివరణ విశ్లేషణ కూడా అవసరమే కదా. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ లో ప్రవేశానికి జరిగే పరీక్ష నీట్ May 6 ఉదయం 10 నుంచి 1 వరకు జరగనుంది. బైపీసీ విద్యార్థులు 2 నుంచి, కొందరైతే లాంగ్ టర్మ్ అభ్యాసంతో 3-4 నుంచి పట్టుదలతో వేయవుతున్న కీలక పరీక్ష ఇది. ఈ సంవత్సరం నుంచి ఈ పరీక్ష ర్యాంకుల ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవేశాలు లభించబోతున్నాయనేది గమనించదగ్గ విషయం. అందువల్ల విద్యార్థులు ఈ పరీక్షపై తగిన దృక్పథం ఏర్పరచుకోవాల్సి ఉంది. గతంలో తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ సీట్స్ ని ఇతర రాష్ట్రాలకు ఇవ్వలేదు కాబట్టి ఏ రాష్ట్రంలో ఎంత మేర సీట్లు ఉన్నవి అనే అంశంపై దృష్టి సారించలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోని 3 యూనివర్సిటీస్ పరిధిలోని పోటీ గురించి మాత్రమే ఆలోచిస్తూ వచ్చారు. ఇప్పుడు జాతీయ దృక్పథం అలవర్చుకోవాలి కాబట్టి ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉన్నాయి అనే దానిపై అవగాహన చాలా అవసరం కదా. మన దేశంలో ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 30,880 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటు కళాశాలల్లో 30,165 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం 438 కళాశాలల్లో 61,045 సీట్లు ఈ రోజుకి ఎంసీఐ అనుబంధ కళాశాలల్లో ఉన్నాయి. డెంటల్ విభాగంలో 2,980 సీట్లు ప్రభుత్వ కళాశాలల్లో, 23,530 సీట్లు ప్రైవేటు కళాశాలల్లోనూ ఉన్నాయి. అంటే మొత్తం 307 కళాశాలల్లో 26,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎన్ని కళాశాలల్లోని సీట్లకు మనం అర్హులము, ఏ విధంగా అడ్మిషన్ ప్రక్రియ ఏర్పడబోతోందో పరిశీలించాలి. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 30 మెడికల్ కళాశాలలు, 22 డెంటల్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1,900 ఎంబీబీఎస్ సీట్లు, 18 ప్రైవేటు కళాశాలల్లో 2,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. 2 ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు, 20 ప్రైవేటు డెంటల్ కళాశాలల్లో 1,840 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 15% సీట్లు నేషనల్ పూల్కి ఇవ్వాలి. అంటే 285 ఎంబీబీఎస్ సీట్లు, 21 బీడీఎస్ సీట్లు నేషనల్ పూల్లోకి పోతాయి. ప్రైవేటు కళాశాలల్లో కేటగిరీ ఏ సీట్ల సంగతి ఇంతవరకు స్పష్టత లేదు. అయితే వాటిలో నేషనల్ పూల్కి ఇవ్వడం లేదు అనే భావనతో లెక్కిద్దాం. కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, ప్రభుత్వ కళాశాలల్లో 1,615 సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లో 50% సీట్లు, అంటే 1,350 సీట్లు కన్వీనర్ కోటాను నింపుతారు. దీనికి ఫీజు ప్రభుత్వం అయినా లేదా ప్రైవేట్ కేటగిరీ ఏ అయినా 10,000 రూపాయలు మాత్రమే. ప్రైవేట్ కాలేజెస్ లో, డీమ్ యూనివర్సిటీలో సీట్లను వారే నీట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులతో నింపుకుంటారు. అందుకని ఆ సీట్లను లెక్కించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో గీతం యూనివర్సిటీకి 150 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, వాటిని తీసేస్తే మిగిలిన ప్రైవేట్ కాలేజెస్ లో మైనారిటీ సంస్థలతో కలిపి 2,550 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయన్నమాట. వీటిలో 50% సీట్లు ప్రభుత్వ సీట్లను కలుపుకుంటే కన్వీనర్ కోటా ద్వారా భర్తీ అయ్యే మొత్తం సీట్ల సంఖ్య 2,890. ఈ సీట్లన్నీ కూడా కన్వీనర్ కోటా ఫీజు, అంటే 10,000 రూపాయలు సంవత్సరానికి చెల్లించే పద్ధతిలో భర్తీ అవుతాయి. వీటిలో రిజర్వేషన్ ప్రాతిపదికను కూడా సరిగా పాటిస్తారు. ఎస్సీ 15%, ఎస్టీ 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4% ఉంటుంది. బీసీఈ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. అలాగే సిఏపీ 1%, ఎస్సీసీ, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 0.5%, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ 3%, పోలీసు అమరవీరుల పిల్లలకు 0.25% ఉంటుంది. మొత్తం అన్నింటిలో బాలికల రిజర్వేషన్ 33% పాటిస్తారు. బీడీఎస్ లో కూడా ఇదే ప్రాతిపదిక ఉంటుంది. అంటే బీడీఎస్ లోని ప్రభుత్వ సీట్లు 140లో 21 సీట్లు నేషనల్ పూల్లోకి పోతే మిగిలే ప్రభుత్వ సీట్లు 119. ప్రైవేటు కాలేజెస్ లో గీతం 100 తీసివేస్తే మిగిలినవి 1,740. వీటిలో 50% సీట్లు, 870 సీట్లు 119 ప్రభుత్వంతో కలిపి 989 సీట్లు కన్వీనర్ కోటాలో రిజర్వేషన్ పాటిస్తూ భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటాలో డెంటల్ ఫీజు కూడా సంవత్సరానికి 10,000 రూపాయలే అనమాట. సో ఇలాగా ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, ఎన్ని బీడీఎస్ సీట్లు ఉన్నాయి, ఇలా అన్ని చూసుకుని బేరీజ్ వేసుకుని దాని ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం చూసుకుంటే వీటిలో సీట్లు సాధించాలి అనుకుంటే కనుక నీట్లో 720 మార్కులకు 500 మార్కుల వరకు సాధించాల్సి ఉంటుంది. సో ఆ దిశగా పటిష్టమైన కృషి చేయటం మెడికల్ ఆశావహ విద్యార్థుల కర్తవ్యం. సో దానికి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తూ ఇవాళ ప్రేమని మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను. మీ ఆర్జే భాగవి, వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం. April 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Step into modern luxury at Langham in Grandview. Your boutique Studio Plus suite awaits with a premium kitchen, spa-inspired bathroom, and elevated finishes throughout. Just steps from your door, lounge poolside in a private cabana, unwind in the hydrotherapy spa, perfect your swing with virtual golf simulators, or visit the fitness center for a Peloton ride. Availability at Langham is limited. Reserve your Studio Plus suite today at livepreferred.com.
When we started writing our thoughts down on paper, it opened up endless possibilities. Ideas could grow beyond the borders of the mind, and it changed the world. Somewhere along the way, we lost touch with paper, distracted by devices made for every purpose except for thinking and focus. On edge, waiting for the next notification. But what if new technology didn't pull us away from paper, but brought us closer to it? Listen. That's not paper. It's the sound of the new Remarkable Paper Pro, rewriting the future. A paper tablet with a true color ink display, gentle reading light, and unheard of tactility. With digital features for taking notes, thinking, and organizing, without any distractions. Paper is about to change the world again. Get your paper tablet at remarkable.com today.